అంటే అంకల్ రికార్డింగ్ పెట్టండి.
పెట్టండి.
హరితకాంతియుత
హలో విని వాళ్ళు ఫోన్ సౌమ్యరా
బ్రేక్
అవి అది వినపట్లేదు అక్కడ, అందుకే నీ ఫోన్ లో మాట్లాడమని చెప్పి చెప్పింది. ఫోన్ పాడు చూద్దా. చివరికి వచ్చేసాం, ఎం దగ్గరకు వచ్చేసాం, ఇక్కడ అయిపోయింది. ఒక్క నిమిషం లైన్ ఉన్నా. నాకు ఆల్రెడీ చెప్పిందమ్మా, కట్ అయిపోతుంది. ఫోన్
చేస్తున్నాను,
పాట రికార్డ్ చేసి పంపిస్తాను.
నేను పాట మంచిగా రికార్డ్ చేసి పంపిస్తాను. ఆ బ్రేక్ అవుతూ ఉంది కదా, అది చాలా పెద్ద పాట ఒకటి. నాకు ఇంకోటి శృతి ఒకటి అడ్జస్ట్ అవ్వట్లేదు. నాకు ఆయాసంలో వచ్చిస్తాను. ఇంకా చాలా పాట ఉంది, సగం కూడా అవలా. అందుకండి. సరే సరే
అంకల్ చెప్తున్నప్పుడు చూడండి, ఈరోజు పాట కూడా బ్రేక్ చేయాల్సి వచ్చింది. అలా కాకుండా ఉండాలంటే దయచేసి మీరు తొందరగా జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వగానే మీరు జయగురుదేవన్ విష్ చేస్తూ మ్యూట్ పెట్టేసేయండి, లేట్ గా జాయిన్ అయినా. ఓకేనా? మీకు జాయిన్ అవ్వగానే వినిపించదు, అది వాయిస్ వినిపించేప్పటికి టైం పడుతుంది. సో ఈలోపు అది దట్ ఈస్ క్రియేటింగ్ డిస్టర్బెన్స్ టు ఎవ్రీవన్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. ఓకే, థ్యాంక్ యూ అంకల్.
ఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం భూర్భువస్వః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం జ్రీం జ్రీం మాస్టారు అనేక సందర్భాల్లో చెప్పిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మొత్తం విద్య అంతని చేతనత్వ విజ్ఞానం అని చెప్తారు. అదే వేద విజ్ఞానం అన్నా, అదే ధర్మం అన్నా. అందుకని పేర్లు ఏవైనా సరే చెప్పదలుచుకున్నది, చెప్పేది, చెప్పవలసినది, తెలుసుకోవాల్సింది, తెలుసుకోదగినది, జీవితంలో మనకు కావాల్సిన మార్పులు తీసుకొచ్చేదంతా కూడా ఏంటి, చేతనత్వమే. అందుకనే సత్ చిత్ ఆనందము అది భగవంతుడి యొక్క ముఖ్యంగా మనం ఆయన గురించి చెప్పుకునేది. దాంట్లో ఆ చిత్ ఉన్నది చూసారా, అది చేతనత్వం. చేతనత్వం ఎలా వస్తుందని మనకు ఇదివరకల్లా చాలాసార్లు చెప్పుకున్నాం. అదేంటి, ఆత్మశక్తి పదార్థంతో కలిసినప్పుడు ఆ రెండింటి కలయిక వల్ల చేతనత్వం ఒకటి ఉద్భవిస్తుంది. ఈ చేతనత్వం ఏదైతే ఉందో, ఈ చేతనత్వ వికాసం ఏదైతే ఉందో, ఈ చేతనత్వానికి సంబంధించిన విజ్ఞానం ఏదైతే ఉందో, దానికి సంబంధించిన అన్ని స్థితులు ఏవైతే ఉందో అవి తెలుసుకోవడమే మనం ఈ వేద విజ్ఞానం ద్వారా, లేకపోతే గాయత్రి ద్వారా, లేకపోతే ఇంకా ఈ చైతన్యానికి అధిదేవత అయిన అగ్ని ద్వారా తెలుసుకుంటాం. మామూలుగా అగ్ని అనగానే మనకు ఎవరు గుర్తుకొస్తారు, మనం ఎప్పుడూ వెలిగించుకునే దీపారాధన దగ్గర కానీ, లేకపోతే స్టవ్ వెలిగించినప్పుడు వచ్చే మంట కానీ, లేకపోతే పుల్లలు లేకపోతే కట్టెలు వెలిగించినప్పుడు వచ్చే మంట కానీ, ఇదేం గుర్తుకొస్తుంది తప్ప అంతకంటే ఎక్కువగా గుర్తురాదు. ఎందుకంటే అది భౌతికమైన అగ్ని. మనం భౌతికమైన అగ్నినే మనం చూస్తున్నాం కాబట్టి అగ్ని అనగానే మనకు ఖచ్చితంగా ఒక అగ్గిపుల్లకి ఇస్తే, లేకపోతే ఒక లైటర్ వెలిగిస్తే, స్టవ్ వెలిగిస్తే కనిపించే వెలుగు ఏదైతే ఉందో అదే అగ్ని అని గుర్తుకొస్తుంది తప్ప అంతకంటే గుర్తు రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనం అంతకంటే పైన ఉన్న అగ్నిని ఎప్పుడు చూడలేదు కాబట్టి. కానీ శరీరంలో వేడి ఉంటుంది, వేడి ఉన్న చోటల్లో అగ్ని ఉన్నట్టు గుర్తు. శరీరంలో కూడా అగ్ని ఎక్కడ చూసాం, అగ్ని చూడలేదు, కానీ అగ్ని ఉన్న లక్షణమైన వేడిని చూస్తున్నాం. దాన్ని ముట్టుకుంటే బాడీ టెంపరేచర్ ఎంతో కొంత ఉంటుంది అందరికీ, ప్రతి వస్తువులోనూ కొంత టెంపరేచర్ ఉంటుంది. అలాగే సూర్యుల్లో ఉంటుంది, అలాగే చంద్రుల్లో, నక్షత్రాల్లో, గ్రహాల్లో. ఈ రకంగా ఆ చైతన్యానికి అధిదేవత ఎవరైతే ఉన్నారో ఆ అగ్ని లేని చోటు లేదు. కాబట్టి అగ్ని సర్వవ్యాపకుడు, అంతటా ఉంటాడు. ఆ అగ్నికే ఇంకో వేదు జాత వేదుడు అంటే వేదమంతా తెలిసినవాడు. శ్రీ సూక్తంలో మనకుంటుంది జాత వేదో మమావహ. ఆ లక్ష్మీదేవిని నా దగ్గరకు తీసుకురాదంటే జాతవేదుడు అగ్నిదేవ. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరతివస్త్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. అలాంటి లక్ష్మీదేవిని జాతవేదుడైన అగ్ని మా దగ్గరకు కొని తెచ్చుకాదు. అంటే అగ్ని ఏం చేస్తాడు, అగ్ని అంటే ఏంటి అనేది ఇవాళ మనం చూచాయిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాంట్లో మొట్టమొదటిగా అసలు ఈ మనకు మాస్టర్ ఆర్కే లేకపోతే రామకృష్ణ మాస్టర్ ఆదేశించిన దాని ప్రకారం మాస్టర్ జ్వాలాకూలు గారి పుస్తకాలు అధ్యయనం చేయమన్నారు స్వాధ్యాయం కింద. మన శాంతిపని గురుకులంలో అదొక సిలబస్లో ముఖ్యమైన పుస్తకాలు. దాంట్లో కాస్మిక్ ఫైర్ అని ఉంది, ఆ కాస్మిక్ ఫైర్ విశ్వాగ్ని, ఆ పుస్తకం విశ్వాగ్ని అనమాట, విశ్వం అంతా ఉన్న అగ్ని. దానికి సంబంధించిన ఒక ముఖ్య విషయాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఈకే గారు ఇచ్చారు. అసలు అగ్ని గురించి జ్వాలాకులుడు ఏం చెప్తున్నాడు ఎగ్జాక్ట్ గా, దాంట్లో ఏమి ట్రాన్స్లేట్ చేశారో అది చెప్తాను. ఏ మహాతేజస్సు ఆకాశం అంతా నిండి వెలుగుతూ ఉన్నదో, ఏదైతే ఈ జగత్తులలో సమస్తముగా ప్రకాశిస్తూ ఉన్నదో, ఏదైతే మరల ఈ సమస్తాన్ని తనలోనికి లీనం కావించుకుంటూ ఉన్నదో, ఏది కనిపించాలంటే చూడవలసిన వాడుగా అందులోంచి ఇవతలకు వస్తూ చూస్తూ ఉన్నదో, ఏది మళ్ళీ అందులోకే కలిసిపోతూ ఉన్నదో, అదే అగ్ని. ఇది అగ్నికి ఇచ్చిన మాస్టర్ జ్వాలకులు గారు ఇచ్చిన డెఫినేషన్. ఈ డెఫినేషన్ లో అగ్ని ఎక్కడ ఉంటుందో మొట్టమొదట చెప్తున్నారు. ఈ అగ్ని మొట్టమొదట ఎక్కడ ఉంటుందంటే ఆకాశమంతా నిండి వెలుగుతూ ఉన్నది అగ్ని. ఆకాశం అంటే మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం, మనం ఉన్నదే ఆకాశంలో. కాబట్టి మనం దేంట్లో ఉన్నాం, ఆకాశమంతా నిండి ఉన్న వెలుగు ఏదైతే ఉందో, చైతన్య అధిదేవత అయిన అగ్ని ఎవరైతే ఉన్నారో ఆ అగ్నిలోనే ఆ చైతన్య అధిదేవత ఆకాశం అంతా నిండి ఉంటే దాంట్లో మనం కూడా ఉన్నాం. కాబట్టి మనం విడిగలేము, అగ్నితోనే ఉన్నాం. అగ్నిని ఇప్పుడు ఎక్కడ మనం చూడటానికి ప్రయత్నం చేయాలి? అగ్నిని తెలుసుకోవాలంటే ఎక్కడ చూడాలి? ఆకాశంలో చూడాలి. ఆకాశంలో ఈ అగ్ని అనే మహాతేజస్సు అంతటా నిండి ఉంది, వెలుగులాగా ఉంది. సూర్యుడి నుంచి కిరణాలు వస్తుంటాయి వెలుగు, చంద్రుడి నుంచి కిరణాలు వస్తుంటాయి వెలుగు, అలాగే నక్షత్రాల నుంచి కిరణాలు మనకు భూమి మీదకి వస్తుంటాయి వెలుగు. ఇలాగా వెలుగు ఎక్కడెక్కడ ఉందో అదంతా అగ్ని. మన ఇంట్లో లైట్ వేసుకున్నాం, ట్యూబ్ లైట్ వేసుకున్నాం కాసేపు, లేకపోతే ఇంకో వేరే లైట్ వేసుకున్నాం, ఎల్ఈడి బల్బ్స్ వేసుకున్నాం, వాటి నుంచి వచ్చే కిరణాలు కూడా అగ్నే. కొవ్వొత్తులు వెలిగించాం, వెలిగించే దాంట్లో నుంచి వచ్చిన వెలుగు కూడా అగ్నే. అంటే వెలుగు ఎక్కడ ఉన్నా గుర్తు మనకు వెంటనే ఏం గుర్తు రావాలి? అగ్ని గుర్తు రావాలి. రెండోది ఏంటి, ఎక్కడున్నదో చెప్పారు, ఆకాశం అంతటా వెలుగుగా నిండి ఉన్న మహా తేజస్సు. ఇంకా ఏంటి, ఈ జగత్తులంతా సమస్తంగా ప్రకాశిస్తుంది. మనకు 7, 7, 14 లోకాలు ఉన్నాయి. దాంట్లో కింద లోకాల గురించి కాకుండా మనం ముందర పై లోకాల గురించి బాగా తెలుసుకోవాలి. కింద లోకాలకు వెళ్తే కొంచెం కష్టం. పై లోకాల గురించి మనం ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం, వాటి పేర్లు చెప్పుకున్నాం. భూలోకము, భూవర్లోకము, స్వర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము. అదే కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్లో కూడా వేరే పేర్లతో, ఇంగ్లీష్ పేర్లతో ఉంటాయి. ఫిజికల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, తర్వాత వైటల్ బాడీ, స్పిరిచువల్ బాడీ, నిర్వాణ, పరానిర్వాణ, మహాపరానిర్వాణ, ఇలాగ 7 ఉంటాయి. భూ, భువః, స్వహః, మహః, జనః, తపః, సత్యం, ఇలాగ 7 వ్యాహృతులతో చెప్పబడినవి ఏవైతే ఉన్నాయో అవి కూడా 7 లోకాలకు అవే పేర్లు. ఈ లోకాలన్నింటిలో వీటిలన్నింటిలోనూ ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే అగ్ని లేని చోటు లేదు. భూలోకంలో ఉంటుంది, భవర్లోకంలో ఉంటుంది, స్వర్లోకంలో ఉంటుంది, మహర్లోకంలో ఉంటుంది, జనలోకంలో ఉంటుంది, తపోలోకంలో ఉంటుంది, సత్యలోకంలో ఉంటుంది. భూలోకంలో ఉన్న అగ్నిని మనం ఎలా గుర్తిస్తామని చెప్పుకున్నాం, ఒక క్యాండిల్ వెలిగితే కనిపిస్తుంది, ఇంట్లో దీపారాధన చేసుకుంటే కనిపిస్తుంది, అగ్ని యజ్ఞం చేస్తున్నప్పుడు, అగ్ని స్థాపన చేస్తున్నప్పుడు కనిపిస్తుంది, వంట వండుకుంటున్నప్పుడు కనిపిస్తుంది, లేదంటే సిగర్ లైటర్ వెలిగిస్తాం అప్పుడు కనిపిస్తుంది, ఇలా అగ్గి పెట్టేతో అగ్గి పొల గీసాం అప్పుడు కనిపిస్తుంది. ఇలాగ భౌతికంగా ఉన్న అగ్ని భౌతికమైన వస్తువులని కూడా తానే తయారు చేసుకుంటూ దాంట్లోంచి వెలుగుగా బయటకు వస్తుంది. అగ్ని పడితే కాలం ఏం లేదు, అన్ని కాలిపోతాయి. ఎందుకంటే అగ్ని నుంచే వచ్చాయి కాబట్టి. నీళ్లు కూడా కాలిపోతాయంటే నీళ్ళని కూడా కాల్చేసి అగ్ని ఉంటుంది. నీళ్ళల్లో ఉంటుంది కదా బడబాగ్ని, సముద్రంలో ఉంటుంది అది బడబాగ్ని అంటారు. ఇలాగా ఏదైతే ఈ జగత్తులలో సమస్తముగా ప్రకాశిస్తోందో, అంటే అగ్ని కాని వస్తువు లేదని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మనం రాసుకునే పెన్ను అగ్ని, మనం పెట్టుకున్న కళ్ళజోడు అగ్ని, మనం కట్టుకున్న బట్టలు అగ్ని, మనం వాడుతున్న పెన్ను చెప్పుకున్నాం కదా, అలాగే తింటున్న అన్నం, మనం ఉంటున్న ఇల్లు, మనం వాడుతున్న కంప్యూటర్, ఇవన్నీ కూడా అగ్ని యొక్క రూపాలు. అగ్ని ఇంటెన్సిటీ తగ్గే కొద్దీ రూపం మారుతూ ఉంటుంది అన్నమాట. అలాగా అగ్ని ఇంటెన్సిటీ తగ్గే కొద్ది రూపం మారుతుంటే భౌతికత పెరుగుతూ ఉంటుంది. అగ్నిలో వేడి తగ్గే కొద్ది భౌతికత పెరుగుతుంది. ఇప్పుడు నీళ్లని మామూలుగా టెంపరేచర్ చూసామనుకోండి, మామూలు నీళ్లు ఎంతో కొంత టెంపరేచర్తో ఉంటాయి, వాటిని మెల్లిగా ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది, టెంపరేచర్ తగ్గుతుంది. నీళ్ల టెంపరేచర్ తగ్గితే ఏమైంది, ఐస్ క్యూబ్స్ ఫామ్ అవుతాయి, అంటే గడ్డగా అయిపోతుంది. మామూలుగా నీళ్లు ఎలా విసిరితే తగలవు, కానీ ఐస్ క్యూబ్స్గా అయిపోయిన నీళ్ల గడ్డలు ఏవైతే ఉన్నాయి, మనుషుల గడ్డలు, అవి విసిరితే దెబ్బ తగులుతుంది మనిషికి, నీళ్ళు అయితే దెబ్బ తగలవు. అంటే అగ్ని యొక్క ఇంటెన్సిటీని మనం, అగ్ని సపోజ్ 100 డిగ్రీల నుంచి 80 డిగ్రీ లేకపోతే 70 డిగ్రీ లేకపోతే ఇంకా 60-50 డిగ్రీలు తగ్గించేసాం నీళ్ళ టెంపరేచర్ని, తగ్గిస్తే అది ఐస్ గడ్డలాగా మారి అది మనకి హాని చేసేటట్టుగా కూడా తయారవుతుంది, దెబ్బ తగులుతుంది. చలి దేశాల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఎముకలు కొరికే చలి, ఫ్రాగ్ బైట్ అంటాం, అది వస్తే ఒక్కసారిగా ఎముకలు కొరుక్కుపోతాయి, ఇంక మళ్ళీ ఎందుకు లైఫ్లో పనికిరావు. ఇలాంటి భయంకరమైన స్థితి వస్తుంది, ఇది అగ్ని తగ్గిపోవడం వల్ల నీళ్లలో ఏర్పడిన మార్పు, అది మంచుతో అవుతుంది. ఇంకా తగ్గిపోవడం అంటే ఉంటే గడ్డ కట్టడమే తప్ప అంతగట్ట ఇంకా పూర్తికత లేదు కదా. దాన్ని మళ్ళీ వెచ్చ చేసామనుకోండి, నీళ్ళు అవుతుంది ఇంకా వెచ్చ చేస్తే, ఆవిరవుతుంది ఇంకా వెచ్చ చేస్తే, ఆ రెండు విడిపోతాయి అలాగా, H2O కదా, హైడ్రోజన్ ఆక్సిజన్, అవి కూడా విడిపోయేంతగా వేడి చేయొచ్చు, అలాగా వాయువు అయిపోతుంది. కాబట్టి ఫిజికల్ మ్యాటర్ ఏదైతే ఉందో దాంట్లో మనం అగ్నిని కనుక పెంచే కొద్దీ, దాంట్లో వేడిని పుట్టించే కొద్దీ ఏమవుతుంది, సూక్ష్మీకృతం అవుతుంది. సూక్ష్మంగా ఉన్నదాన్ని మనం వేడి తగ్గిస్తూ వస్తే అది భౌతికత వస్తుంది. ఇప్పుడు కెమిస్ట్రీ ల్యాబ్లో చేస్తుంటారు, బాగా ఒక ఏదైనా ఒక ద్రావణం తీసుకుని వెచ్చబెడతారు, అది ఎలా పైకి వెళ్తుంది, ఫ్యూమ్స్ వస్తాయి అంటే పొగలు వస్తాయి, ఆ పొగలు అలా ఒక పక్క గొట్టం నుంచి వచ్చే చోట చల్లగా నీళ్ళు వచ్చేటి చేస్తారు, వెంటనే అవన్నీ కూడా గడ్డగడుతుంది, మళ్ళీ నీళ్ళల్లాగా ఇక్కడ పడుతూ ఉంటాయి. అంటే వెచ్చ చేసినప్పుడు ఆవిరిగా లేకపోతే వాయువుగా మారినది మళ్ళీ దాని వేడి తగ్గించేసేటువంటి అది భౌతికతను తీసుకుంటూ ఉంటుంది. ఇది మామూలుగా మనకు తెలిసిందే. ఈ రకంగా ఈ జగత్ అంతట సమస్తము అగ్ని యొక్క స్వరూపమే అని మనకు ఎప్పుడూ గుర్తుండాలి. మనం ఏమనుకుంటాం, ఏమనుకో, ఎందుకంటే ఈ విషయం తెలియదు కాబట్టి, తెలియకపోవడం తప్పు కాదు, దాని గురించి అయ్యో ఇలా అనుకోవట్లేదు అనుకోవద్దు, ఇప్పటి నుంచి అనుకుంటాం. మనకు కనిపించేదంతా చైతన్య అధిదేవత అయిన అగ్ని యొక్క స్వరూపము. ద్రౌపది అనే మహాశక్తి అగ్నిగుండంలోంచి పుట్టింది, అలాగే సీతామాత భూమిలోంచి పుట్టింది, భూమి కూడా ఎప్పుడు అగ్నితో నిండి ఉంటుంది. ఆ రకంగా మనకు పురాణాల్లో ఉన్న ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అగ్నిలోంచి వచ్చిన వాళ్ళే. అగ్ని సంభవం అంటే మనందరం కూడా అగ్ని స్వరూపులం, గుర్తుపెట్టుకోవాలి. వాళ్లే కాదు, మనం కూడా ఈ సృష్టిలో ఉన్న సమస్తము, ఈ జగత్తులలో, జగత్తులంటే 7 లోకాల్లో ఉన్న జీవులు, 7 లోకాలు, 7 లోకాలకి అధిపతులు ఉంటారు. మళ్ళీ ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టరు, ఒక గవర్నరు, అలాగే జిల్లాలకి కలెక్టరు ఎలా ఉంటాడు, అలాగే భూలోకానికి, భూలోకంలో ఉండే జీవులకి అందరికీ, ఆ చైతన్యానికి అంతటికీ కలిపి ఒక రాజుగారిలాగా ఒక ఆయన ఉంటాడు, లోక అధిపతి, భూలోకాధిపతి, భువర్లోకాధిపతి, స్వర్లోకాధిపతి, అలాగే మహర్లోకానికి అధిపతి, అలాగే జనలోకానికి అధిపతి, అలాగే సత్యలోకానికి అధిపతి, ఇలాగా అన్ని లోకాలకి లోకేషులు ఉంటారు, లోకానికి పాలించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆ లోకంలో జీవిస్తున్న వాళ్ళు ప్లస్ లోకాలు. ఇవి అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అగ్ని అని గుర్తుపెట్టుకోవాలి. మన చేతికి పెట్టుకున్న ఉంగరం, మనం తింటున్న అన్నం, మనం ఆడుకుంటున్నవన్నీ కూడా అగ్ని యొక్క ప్రతిరూపాలు, అగ్ని యొక్క వేరే రూపం అని గుర్తుపెట్టుకోవాలి. అగ్నే ఈ రూపం ధరించింది అని గుర్తుండాలి. చైతన్య అధిదేవత అయిన అగ్ని ఎక్కడున్నాడంటే అన్ని రూపాలు ఆయనవే, అన్ని ఆయనే అని బాగా గుర్తుండాలి. సాధనంతా కూడా గుర్తు. కృష్ణుడు ఏమనిగాడు, అన్న ఇంతరత నీకు నష్టో మోహ స్మృతి లబ్ధ అని చెప్పాడు కదా ఆన్సర్. మోహం పోయిందా? మోహం అంటే ఏంటి? ఒక చెట్టు ఉంది అక్కడ, ఒక ఆలవ ఒడ్డున లేకపోతే ఒక చెరువు ఒడ్డున ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పైకి పెరుగుతుంది కదా అలా ఆకాశంలో. మనం ఏం చూస్తున్నాం అంటే చెరువులోకి చూస్తున్నాం, చెరువులోకి చూస్తుంటే చెట్టు నీళ్ళల్లోకి పెరిగినట్టుగా కనిపిస్తుంది, అది భ్రాంతి, అది మోహం. అలాగ మనం చెట్టు పైకి పెరిగితే మనం కింద నీళ్ళల్లోకి చూసి కిందకి పెరిగింది అనుకుంటున్నాం. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అర్జునుణ్ణి మత్స్య యంత్రం కొట్టమన్నప్పుడు ఎక్కడ చూడమన్నారు? మత్స్య యంత్రంలో మత్స్యం అంటే చేప పైన తిరుగుతూ ఉంటుంది, దాని కంటిలోకి బాణం వేయాలి. స్ట్రైట్గా చూసి కాదు, కింద ఉన్న నీళ్ళల్లో ఉన్న ఆ ప్రతిబింబాన్ని చూసి కొట్టాలి. అంతేగాని స్ట్రైట్గా చూసి కొట్టడం కాదు, అది ఎవరన్నా కొడతారంటాడు. అంటే సాధకుడి యొక్క లక్షణం అది. సాధకుడి లక్షణం ఏంటంటే భగవత్ తత్వం ఏదైతే ఉందో, ఈ చైతన్య అధిదేవతైన అగ్ని ఏదైతే ఉన్నాడో, ఎవరైతే ఉన్నాడో, ఆయన ఈ సర్వస్వం అయినప్పుడు ఆ విషయం మర్చిపోయాం. మర్చిపోయాం కానీ మనం ఇక్కడ అంటే ఈ మర్త్యలోకంలో, మర్త్యలోకము అంటే మృత్యువు తప్పదు అనేది అనమాట. ఈ లోకంలో ఒక శాసనం అది, మృత్యువు ఉండే లోకం మర్త్యలోకం. అలాగే ఇది మధ్యలోకం కూడాను. అర్జునుడు ఎలాగైతే పాండవ మధ్యముడు, అలాగే ఈ లోకం కూడా మధ్యలోకం. అటు పైన మూడు, కింద మధ్యలో నాలుగోది ఉంటుంది. కింద మూడు, పైన మూడు, ఆరు, మధ్యలో నాలుగోది ఉంటుంది. ఈ అర్జునుడిలాగా సాధకుడు ఏం చేయాలంటే నీళ్ళల్లోకి చూస్తూ, అంటే మనం మూలం ఎక్కడుంది అంటే పైన ఉన్నది. ఊర్ధ్వమూలం అధశ్శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పఠనాన్ని అస్తం వేద సవేది. మాస్టర్ ఈ శ్లోకాన్ని ఇచ్చి దీనికి ఒక చక్కటి చిత్రాన్ని కూడా ఇచ్చి ధ్యానం చేసుకోమన్నారు. ఇది ఊర్ధ్వలోకాల్లో ఉంటాయి మనం మూలాలన్నీ. ఆ మూలాలన్నిటికీ చేతనత్వమే, దానికి అధిదేవతే అగ్ని. ఆ అగ్ని మూలంగా అగ్ని ఉంటాడు, అంటే మూలం అంటే వేరు. అలాగే కొమ్మలుగా ఉంటాడు, రెమ్మలుగా ఉంటాడు, ఆకులుగా ఉంటాడు, పూలు పళ్ళు కాయలు దాంట్లో విత్తనాలుగా కూడా ఉంటాడు. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనం చూస్తున్న ఈ భౌతికత అంతటికి కారణం ఊర్ధ్వలోకాలు. ఊర్ధ్వలోకాల్లో ఉండటం ఏమిటి అంటే సూక్ష్మమైనవన్నీ పైన ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐస్ క్యూబ్ తీసుకున్నాం ఇందాక. ఈ ఐస్ క్యూబ్ని వెచ్చ చేస్తే ఏమైంది? నీళ్ళు అయింది. ఇంకా వెచ్చ చేస్తే ఆవిరి ఎక్కడికి పోతుంది? గాలిలోకి. అలా పైకి వెళ్తుంది తప్ప కిందకి పడిపోదు. అలాగే మనం, మన శరీరం ఒక ఐస్ క్యూబ్ అనుకుంటే దీన్ని కనుక తపస్సు ద్వారా, సాధన ద్వారా వేడి చేస్తే ఏమవుతుంది? మెల్లిమెల్లిగా మెల్లిగా మెల్లిగా వాయు రూపం తీసుకుంటుంది. ఇంకా ఇంకా చేస్తే ఇంకా పైకి వెళ్తుంది. ఇంకా ఇంకా అలాగా అగ్ని యొక్క సటిలిస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అలా మన చేతనత్వం వికసిస్తుంది. ఆ రకంగా ఏదైతే ఈ జగత్తులలో సమస్తముగా ప్రకాశిస్తూ ఉన్నదో, ప్రకాశిస్తూ ఉంటుంది ఎప్పుడు. ప్రకాశం అంటే వెలుతురిస్తూ ఉంటుంది, వెలుగుతో నిండి ఉంది ఆకాశం అంతా. అదే అన్నిటిగా అయ్యి, అన్ని రకాల రూపాలుగా అయ్యి, అదే మళ్ళీ సమస్తంగా ప్రకాశిస్తూ ఉందో. తర్వాత ఏం చేస్తుంది? ఈ వీటికి ప్రకాశిస్తున్న ఈ సమస్తాన్ని మళ్ళీ తనలోనే లీనం చేసేసుకుంటాం, తనలోనే కలిపేసుకుంటాం. అంటే దేంట్లోంచి పుడుతుందో, దేనివల్ల ఇదంతా ప్రకాశిస్తుందో, దేంట్లో ఇది లీనమైపోతుంది. అంటే అక్కడ మూడు రకాల పనులు చెప్తున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. దేనివల్ల ఇదంతా సృష్టించబడుతుందో, దేనివల్ల ఇదంతా పాలించబడుతుందో, దేనిలో ఇదంతా లీనమైపోతుందో. ఆ రకంగా ఉన్న చైతన్య అధిదేవత. చైతన్యం అంటే మనకు బాగా ఎప్పుడు వాడుకునే పదం కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో దానికి ఒక మళ్ళీ అధిదేవత. ఆ అధిదేవత పేరు అగ్ని. భౌతికంగా చూసే అగ్ని హయ్యెస్ట్ ప్లేన్లోకి వెళ్ళినప్పుడు చేతనత్వానికి మొత్తానికి అధిపతి. యాదేవి సర్వభూతేషు చితి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. అమ్మవారు చితిస్వరూపంగా ప్రతి ఒక్కరిలో ఉంది. చితి అంటే చిత్ అంటే వెలుగు. ఆ చిత్ చైతన్య స్వరూపం ఏదైతే ఉందో, చిత్ ప్రకాశం ఏదైతే ఉందో, ఆ చిత్ ప్రకాశానికి అధిదేవత అంటే సాక్షాత్తు పరమాత్మ. అమ్మవారు అయ్యవారు ఇద్దరు గారు ఒకటే. అమ్మవారన్నా అయ్యవారన్నా ఒకటే. వ్యక్తమైనప్పుడు, ఈ వ్యక్తం కాకుండా ఉన్న స్థితి ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం ఇక్కడ దేంట్లోంచి సమస్తం వస్తున్నాయో అది అగ్ని అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా వ్యక్తం కాలేదు అంటే, సపోజ్ కిషోర్ ఉన్నాడు, సీక్రెట్ డాక్టర్ని ఇంకా చెప్పట్లేదు, అలాంటి స్థితి అనమాట. సృష్టి ఇంకా రాలేదు బయటికి, సృష్టి భగవంతుడిలోనే ఉంది లీనమై. ఆయన ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు బయటకు వస్తుంది. అలాగే ప్రతి ఒక్కడికి కూడా వాళ్ళ ఆలోచనలు అవి వాళ్ళు తలుచుకుని చెప్పాలి అనుకున్నప్పుడే బయటకు వస్తాయి, అంతవరకు వాళ్లతోనే ఉంటాయి. అలాగే పరమాత్మ యొక్క సంకల్పం ఆయనతోనే ఉండి ఆయన ఆయన సంకల్పం ఒక్కటిగా ఉన్న స్థితి ఏదైతే ఉందో అది భగవంతుడు భగవంతుని శక్తి అయిన అమ్మవారు ఇద్దరు ఒకటే ఉన్న స్థితి, ఇంకా సృష్టి రాలేదు. అలాంటి స్థితి నుంచి సృష్టి వచ్చిన స్థితి, ఆ సృష్టి నిలబడుతున్న స్థితి, ఆ సృష్టి మళ్ళీ లీనమైపోతున్న స్థితి, ఈ మొత్తానికి ఏదైతే ఉందో అది అగ్ని. ఏది కనిపించాలంటే చూడవలసిన వాడుగా అందులోంచి ఇవతలకి వస్తూ చూస్తూ ఉన్నదో. ఇక్కడ చాలా చిత్రంగా చెప్తారు ఒకటి ఏంటంటే అది అగ్నిని చూడాలి. అగ్నిని చూడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎంఎస్ఆర్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన చూసుకోవాలంటే ఏం చేయాలి? ముందర ఆయన చూసుకోవాలనుకోవాలి, నన్ను నేను చూసుకోవాలి. నన్ను నేను చూసుకోవడం అంటే అర్థం ఏంటి? మహా మనకు తెలిసిన భాషలో చెప్పుకుందాం, ముందర మామూలుగా మన క్రాఫ్ట్ ఎలా ఉంది అంటే ఎవరు అనుకోవాలి, ఎవరు క్రాఫ్ట్ ఉందో వాడు అనుకోవాలి. అనుకుని ఏం చేస్తాడు? అప్పుడు ఒక అర్థం తెచ్చుకుని అర్థంలో మొహం చూసుకుంటాడు కదా. ఎవరైనా అంతే చేసేది, అర్థం దగ్గరికి మనం వెళ్తాం, లేకపోతే వెళ్ళి అర్థంలో మన ముఖం చూసుకుంటాం, ఎలా ఉంది, బాగుందా లేదా, బయటికి వెళ్ళొచ్చా, ఇలా వెళ్ళకూడదు, ఎలా వెళ్తే బాగుంటుంది, ఇలా కొంత ఆలోచించుకుంటాం. అలాగా ఏది కనిపించాలంటే, ఏది అంటే ఏ అగ్ని, ఏ చైతన్య స్వరూపం అయితే ఉన్నదో ఆ చైతన్య స్వరూపానికి అధిదేవత అయిన అగ్నిని చూడాలంటే ఎవరు చూస్తారు? అతడే చూడాలి అనుకున్న వాడే ఆ దాంట్లోంచి అగ్నిలోంచి బయటకు ఒకటిగా వస్తాడట, వచ్చి తన్ను తానే చూసుకుంటాడు. అంటే పెద్ద మంట వేశాం, భోగి మంటలు వెలుగుతూ ఉంటాయి, భోగి మంటలు వెలుగుతూ ఉంటాయి, దాంట్లోంచి చిన్న చిన్న రవ్వలు ఎగురుతూ ఉంటాయి. ఇలాగా ఆ రవ్వలు ఎక్కడి నుంచి వచ్చాయి? పెద్ద మంటలోంచి వచ్చాయి. అలాగా పరమాత్మలోంచి రవ్వలుగా మనం బయటకు వచ్చాం, వచ్చి మనం అగ్నిస్వరూపమైన ఆ తేజస్సు యొక్క చైతన్యానికి అధిదేవత అయిన అగ్నిస్వరూపమైన పరమాత్మని మనం చూడాలి అనుకుంటే చూడగలం. ఇలా చేసేది ఎవరు? మళ్ళీ అగ్ని. ఏది కనిపించాలంటే, అంటే ఏ అగ్ని మనకు కనిపించాలంటే, అప్పుడు అగ్ని చేసే పని ఏంటంటే చూడవలసిన వాడుగా అందులోంచి ఇవతలకు వస్తూ చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం సాధన చేసుకుంటూ ఉంటే అర్థం ఏంటి? మనం అగ్ని యొక్క పుత్రులము, అగ్ని యొక్క స్వరూపులము, అగ్ని యొక్క అంశలము. ఆ అగ్నే సూర్యుడిగా ఆకాశంలో ఉన్నాడు. సూర్యుడి యొక్క అంశాన్న, అగ్ని యొక్క అంశాన్న ఒకటే. ఎందుకంటే ఆకాశంలో ఉన్న సూర్యుడు కూడా అగ్నే. అక్కడి నుంచి మనం ఒక ఇలా మానవులుగా వచ్చి మళ్ళీ మన సాధన ద్వారా మనం మనం చూసుకుంటున్నాం. మనం చైతన్య అధిదేవతమైన అగ్నే అని తెలుసుకుంటాం. అందుకే గురువు గారు యజ్ఞం ఇచ్చారు, ఆ యజ్ఞ స్థాపనప్పుడు. అలాగే మొట్టమొదటి మంత్రం చాలా ముఖ్యమైన మంత్రం, అది కూడా చెప్పుకుందాం. ఏది కనిపించాలంటే ఏ అగ్ని అయితే, ఏ చైతన్య అధిదేవత అయిన మహా తేజస్సు అయిన ప్రకాశ స్వరూపమైన ఈ సమస్త జగత్తుల్లోనూ సమస్తంగా ప్రకాశిస్తూ ఉన్నదో, అన్నిటినీ తనలోనే మళ్ళీ లీనం చేసేసుకుంటుందో, అలాగా త్రయీమూర్తి, త్రయీమూర్తి అంటే మూడు మూర్తులు, సృష్టించేవాడు, పోషించేవాడు, లయకారకుడైన స్వరూపం ఏదైతే ఉందో, ఈ మొత్తానికి మూలమైన వాడు తన్ను తాను చూసుకోవాలనుకున్నాడు. అప్పుడే కదా సృష్టి వచ్చేది. మీరు వింటున్న వాళ్ళకి ఎంతమందికి తెలుసో నాకు పెద్దగా ఐడియా ఉండదు, కానీ పెళ్లిలో అద్దం చూసుకోమంటారు. పెళ్లిలో పెళ్లి కొడుకుని అద్దం చూసుకోమంటారు. ఇదేంటి అద్దం చూసుకోవడం? రోజు చూసుకుంటాం కదా. అంటే రోజు చూసుకోకూడదు, పెళ్లి రోజే చూసుకోవాలి. ఎవరినో చేస్తారు అలాగే, ఇప్పుడు ఎవరు చేయరు అలాగే, ఇప్పుడు పూర్వం చేసేవారేమో. అలాగే ఈ మాట ఎందుకు చెప్పుకుంటున్నామంటే, భగవంతుడు ఒక్కడే ఉన్నట, ఒక్కడే ఉండి అప్పుడు అనుకున్నాడు, నేను ఒక్కడనే ఉన్నాను, ఎక్కువ మంది రావాలి. ఏకోహం బహుశ్యామ, నేను ఒక్కడనే ఉన్నాను, బహుశ్యామ, నేను ఎక్కువ మంది రావాలనుకుంటున్నాను అని సంకల్పం వచ్చింది. అంటే మనని మనం చూసుకోవడం అంటే మనం మనకు తెలియదు కానీ ఇదే విషయాన్ని ఏకోహం బహుశ్యామ అనే పదం మనం అనగాని మనం ఏం చేస్తామంటే, వంశవృద్ధి, మన తరం మాకు వంశ ఉద్ధారకుడు కావాలి, వంశానికి నిలబెట్టేవాడు ఎవరు కావాలి. కాబట్టి ఏం చేస్తారు? యుక్త వయస్సు వచ్చేప్పటికి వివాహం చేస్తారు. వివాహం చేసిన తర్వాత ఆత్మా వై పుత్ర నామాసి అంగాదంగా సంభవసి. ఆత్మా వై పుత్ర నామాసి అంటే పుత్రుడు కొడుకు ఎవడైతే ఉన్నాడు మొదట పుట్టినవాడు వాడు తండ్రి ఒకటే. తండ్రి పుత్రుడి రూపంలో తల్లిని అనే ఈ భార్య అనే ఈ జీవి ద్వారా మళ్ళీ తను పుత్రుడిగా వచ్చాడు అది శాస్త్రం చెప్తుంది. అలాగా ఈ భగవంతుడు ఏం చేశాడు తన్ను తాను వ్యక్తపరచుకోవాలి అనుకున్నాడు తన్ను తాను చూసుకోవాలి అనుకున్నాడు. చూసుకోవాలనుకోగానే ఏమైంది సృష్టి అంతా వచ్చింది. ఆ సృష్టి రూపంగా ఉన్న అందరినీ చూస్తున్నాడు. సృష్టిని విస్తరింపజేయడానికి మనకు ప్రజాపతుల్ని అలాగే 14 మనువుల్ని వీళ్ళందరినీ సృష్టించాడు. రకరకాల జాతులు వరుసగా అవన్నీ మనకు సీక్రెట్ యాక్ట్లో చాలా డీటెయిల్గా ఉంటాయి. అలాగే భాగవతంలో చాలా విషదంగా ఉంటాయి. ఇవన్నీ దేని నుంచి వచ్చాయి అంటే ఏ అగ్ని అయితే ఉన్నదో ఈ సమస్తానికి ఈ మూల కారణమైన అగ్నిని చూడాలి అంటే ఆ అగ్ని ఎన్ని రూపాలు ధరించి ఆ అగ్నిని అగ్నే చూసుకుంటుంది అని చెప్పడం అనమాట. కిషోర్ అంటే ఏంటి చైతన్య అధిదేవత అయిన అగ్ని యొక్క ఒక స్వరూపము. కల్పన గారు అంటే చైతన్య అధిదేవత అయిన అగ్ని యొక్క ఒక స్వరూపము. తేజ అగ్ని యొక్క ఒక స్వరూపము. అలాగే ఎంఎస్ఆర్ ప్రసాద్ అని పెట్టుకున్న పేరు పెట్టుకున్న ఈయన చైతన్య అధిదేవత అయిన అగ్ని యొక్క ఒక స్వరూపము. అలా గుర్తుండాలి. అలాగ చేస్తూ చూడాలనుకున్నాడు బాగుంది. చూసిన తర్వాత మళ్ళీ ఆ చూసిన వాడు మళ్ళీ దేంట్లోంచి వచ్చాడు దాంట్లోనే కలిసిపోతాడు. నదీనాం సాగరో గతి నదులన్నీ సాగరంలో కలిసిపోతాయి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అందరి నమస్కారాలు కేశవుడికే చెందుతాయి. ఇలాగా మనకు కొన్ని సూత్రాలు ఉన్నాయి. అలాగే ఈ అగ్ని నుంచి వచ్చిన ఆ రూపాలన్నీ ఆ అగ్నిని చూస్తూ అగ్నిలో కలిసిపోతాయి. అది అగ్ని అంటే జ్ఞాతుం ద్రష్టుం ప్రవేశం. జ్ఞాతం అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే అగ్ని గురించి తెలుసుకుంటున్నాం. జ్ఞాతం అంటే తెలుసుకోవటం. అగ్ని అంటే మామూలుగా ఎగ్జిస్టెన్స్ అంటాం, బీయింగ్ అంటాం. దానికి ఒక దేవత లాంటి మామూలుగా అర్థం. అలా కాకుండా పరమార్థంలో అంటే వేద ప్రతిపాదితమైన అర్థం ఏదైతే ఉందో దాని ప్రకారం అగ్ని మొత్తం చైతన్య అధిపతి చైతన్యము అనే పదం ఏదైతే ఉందో ఆ చైతన్యం ఎలా వస్తుంది ఆత్మ పదార్థము రెండిటి కలయిక వల్ల వస్తున్న చేతనత్వం ఏదైతే ఉందో ఆ చేతనత్వాన్ని కంట్రోల్ చేసేవాడు ఆ చేతనత్వాన్ని తన అధీనంలో ఉంచుకునేవాడు. ఉంచుకుని ఒక్కొక్క చేతనత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు మాస్టర్ ఆర్కే ఆయన చేతనత్వం ఎలా ఉంటుంది ఆయన మాటల్లోనే అద్భుతంగా ఉంటుంది. అలాగే ఒక్కొక్క మహాత్ముడు ఒక్కొక్కలాగా వాళ్ళ చేతనత్వం గురించి పరిచయం చేస్తారు మనకు. అలాగే బాబా గారు ఉన్నారు. బాబా గారి కాళ్ళకి ఒక ఆయన దండం పెట్టాడు. పెడితే పరమాత్మ పాదాలకి ఒకసారి నమస్కారం చాలు రెండు సార్లు పెట్టక్కర్లేదు. డైరెక్ట్గా షిరిడి బాబాయే చెప్తాడు. అంటే పరమాత్మ పాదాలకి నువ్వు నమస్కారం పెడుతుంటే ఒకసారి చాలంటే అర్థమేంటి నేను పరమాత్మనని చెప్పడమే కదా. అలాగా పరమాత్మ నేను పరమాత్మనే అయం ఆత్మ పరబ్రహ్మ అని రెండు రోజులు నాలుగు రెండు మూడు నాలుగు రెండు ఐదు పది ఇలా ఎక్కాల పుస్తకంలో ఆన్సర్లు చెప్పినట్టు చెప్పకూడదు. ఆధ్యాత్మిక సాధనలో గురువు చెప్తాడు నువ్వే తత్వమసి తత్ త్వమ్ అసి ఈ మూడు కలిపితే తత్వమసి. తత్ అంటే అది. తత్ సవితురు వరేణ్యం భర్గో దేవస్సు ధీమహి యో యోన ప్రచోదయాత్. తత్ అదిగో అదే అది ఏదైతే ఉందో అది త్వం నువ్వు అసి అయి ఉన్నావు అదే నీవు అయి ఉన్నావు. ఏది అది గాయత్రి మంత్రం మొదట మొదలయ్యేదే తత్ అనే దాంతో నువ్వు అదే అయి ఉన్నావురా అబ్బాయి అని చెప్తున్నారు గురువు గారు. అదే నీవు అయి ఉన్నావు తత్వమసి తత్ త్వం అసి. అప్పుడు శిష్యుడు ఏం చేయాలి అది గురువు గారు చెప్పే మాట అనమాట. వీడు సాధన చేసి అయం ఆత్మ నేను ఆత్మని, అయం నేను ఆత్మ, ఆత్మని అయం ఆత్మ పరబ్రహ్మ, నేను పరబ్రహ్మ అని చెప్పాలి సాధన చేసి. అంతే తప్ప తత్వత్వం అసి చెప్పారు కదా సార్, ఇంకేముంది అయిపోయింది, నేను వెళ్ళి వస్తా టాట అనపడదు. మూడు ముక్కల్లో రామాయణం చెప్పమన్నట్టు అక్కడ, మూడు ముక్కల్లో చెప్పమంటే ఏం చెప్పాడు ఆయన, కొట్టే కట్టే తెచ్చే అయిపోయింది అంతే. కొట్టే కట్టే తెచ్చే, అయితే కట్టే కొట్టే తెచ్చే, కట్టే అంటే వారధి కట్టారట రాములు వారు సైన్యం అంతా కూడా వారధి కట్టింది. తర్వాత కొట్టే రావణాసురుణ్ణి కొట్టాడు, తెచ్చే సీతమ్మ వారిని తెచ్చాడు, అయిపోయింది. రామాయణంలో మూడు ముక్కల్లో చెప్పడం ఒకటి ఇది. ఇలాగ తత్వత్వము అసి, తత్వమసి అని గురువు గారు చెప్తే మనం అహం బ్రహ్మాస్మి అనే రెండు పదాలు అంటాంలో, ఇక్కడ కూడా అహం బ్రహ్మాస్మి అని చెప్పచ్చు, అయమాత్మ పరబ్రహ్మ అని చెప్పచ్చు, ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పచ్చు. ఇవి కూడా సాధనలో మనం అందుకున్న చేతనా స్థితులు అనమాట. ఇవి ప్రజ్ఞానం, నేను ప్రజ్ఞానం వరకు వచ్చాడు అంతే, ఇంకా ముందరకెళ్ళలేదు. అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మనయ్యాను అన్నాడు. ఇంకొంచెం ముందరకెళ్ళి అయమాత్మ పరబ్రహ్మ నేను పరబ్రహ్మనై ఉన్నాను, సచ్చిత్ ఆనంద స్వరూపుణ్ణైన పరబ్రహ్మను నేను అని చెప్పే స్థాయి వరకు గురువు సాధన ఇస్తుంటాడు. ఆ సాధన మొత్తం చేతనత్వ విజ్ఞానమే. ఆ చేతనత్వాన్ని అంతటికీ అధిపతి అగ్నియే. అలాంటి అగ్ని గురించి మనం తెలుసుకున్నాం జ్ఞాతం, ఇంకా తెలుసుకోలేదు, తెలుసుకుంటూ ఉన్నాం. తర్వాత ద్రష్టు, ఇప్పుడు మనం చూడాలి అగ్ని మనలో ఎక్కడొక్కడుంది. మనలో అగ్ని ఎక్కడెక్కడ ఉంది? మూలాధారంలో ఒక అగ్ని ఉంది, పొట్టలో ఒక అగ్ని ఉంది, తలకాయలో ఒక అగ్ని ఉంది. మూలాధారంలో అగ్ని ఒక పని చేస్తుంది, పొట్టలో అగ్ని జఠరాగ్ని. వైశ్వానరుడు ఆయన అన్నం అరిగేటి చేస్తాడు. అలాగే తలలో అగ్ని మేధాగ్ని, మేధాగ్ని ఏం చేస్తుంది? ఆలోచనలు వచ్చేట్టు చేస్తుంది. అలాగే గార్హపత్య అగ్ని, వైశ్వానరాగ్ని, మేధోగ్ని, ఇలా మూడు రకాల అగ్ని ఉన్నాయి. అదే ఇంగ్లీష్లో ఏం చెప్తారు, ఫైర్ బై ఫ్రిక్షన్, ఇంకా సోలార్ ఫైర్, ఎలక్ట్రిక్ ఫైర్, ఇలా ఫైర్స్ గురించి చెప్తారు. ఈ మొత్తం అంతా కూడా మనలో దర్శించాలి. ప్రతి వస్తువులోనూ, ప్రతి వస్తువు అగ్ని యొక్క స్వరూపమే అని తెలుసుకున్నప్పుడు ప్రతి వస్తువు అగ్ని స్వరూపం ఎలాగా అని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా మనం ఏం చేస్తాం, నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తాం. అగ్నిలోకి ప్రవేశిస్తాం. అగ్నిలోకి ప్రవేశించడం అంటే ఏంటి? మనలో ఉన్న అగ్నిని మనం దర్శిస్తాం. ఈ మనలో ఉన్న అగ్నిని దర్శించడం అనేది ఏదైతే ఉందో అది ఉపాసన. అగ్ని దగ్గర కూర్చుని అనుకోండి, వేడి వస్తుంది కదా, ఖచ్చితంగా వేడి వస్తుంది, వేడి లేని అగ్ని ఉండదు అసలు. కాబట్టి సూర్య ఉపాసన చేస్తున్నాం. ఆదిత్యుడుగా, ఆ సూర్యుడుగా, లోకచక్షువుగా, త్రయీమూర్తిగా అగ్నే ఉన్నాడు, సూర్యుడిగా ఉన్నాడు. కాబట్టి సూర్యుడి నుంచి మనకేం రావాలప్పుడు? చైతన్య అధిదేవత అయిన అగ్ని యొక్క ఆ తేజస్సు రావాలి, ఆ వేడి రావాలి. ఊర్జ అంటారు గురువు గారు, ఊర్జ రావాలి, ఊష్మ, ఇవన్నీ రావాలి, ప్రాణాగ్ని ఇవన్నీ రావాలి. వస్తే మనం దాంతో ఒకటవుతూ మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు గురువు గారు ఇచ్చిన సూర్య మహావిజ్ఞాన పుస్తకం చదివితే దాంట్లో ఆకాశంలో సూర్యుడు ఎలా ఉన్నాడో, మన భౌతిక దేహంలో మనకు భౌతిక దేహం అంటాం కంటే ఇంకా వెనకాల ఇంకోటి ఉంది, ఈదరిక్ డబుల్. ఆ ఈదరిక్ బాడీలో నాభిచక్రం దగ్గర పశు పచ్చ రంగు పద్మాన్ని ధ్యానం చేసుకుని దాంట్లో సూర్యుడిని దర్శిస్తే ఆకాశంలో ఉన్న సూర్యుడి యొక్క మహాపరాణం తోటి మన నాభిచక్రంలో ఉన్న సూర్య చక్రం ఒకటయ్యి మనలో కూడా ప్రాణాగ్ని అనుసంధానం అవుతుంది. మొదట ఆ జ్ఞానం తెలుసుకోవటం వరకు జ్ఞాతు, ఆ తర్వాత ఆ తెలుసుకోవడానికి ఏ జ్ఞానం అయితే మనం సంపాదించామో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ధ్యానం చేస్తూ ఉన్నాం. ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాం? మన నాభిచక్రంలో పశు పచ్చ రంగు 10 దళాలు ఉన్న పద్మాన్ని ఊహించుకుంటూ దాంట్లో సూర్యకిరణాలు పడుతున్నాయని ధ్యానం చేస్తూ ఉండగా నిద్రష్టు చూస్తున్నాం. ఇంకా మనం నెక్స్ట్ ప్రవేశం, మనమే సూర్యుడిగా అయిపోతాం. ఇంకా ఆకాశంలో సూర్యుడు, పొట్టలో సూర్యుడు ఇంత కాదు, ఒకటే సూర్యుడు, మనం సూర్యుడు అయిపోతాం, అంతే ఫినిష్. అంటే ఒక ప్రమిద తీసుకున్నాం, నూనె తీసుకున్నాం, లేదా ఆవు నెయ్యి తీసుకున్నాం, ఒత్తి తీసుకున్నాం, మూడు ఉన్నాయి, అగ్గిపెట్టింది 4, ఇప్పుడు ఏం చేస్తాం, ఒక దీపారాధన చేయాలంటే ఇవన్నీ మనం ఇవన్నీ పెట్టేనే దీపం వెలుగుతుంది అనే మొట్టమొదటి జ్ఞానం సంపాదిస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం, ఒక్కొక్కటి సమకూర్చుకుంటాం. ఆ తర్వాత ప్రమిదలో నెయ్యి వేస్తాం, దాంట్లో ఒత్తి వేస్తాం. ఒత్తి కాస్త బాగా నెయ్యి తడిసిందో లేదు చూసుకుని ఆ తర్వాత దీపాన్ని వెలిగిస్తాం. వెలిగించినప్పుడు అక్కడ దీపం ప్రత్యక్షమై అలాగా మొదటిదంతా సంపాదించడం జ్ఞానం జ్ఞాతం, రెండోది ద్రష్టం అన్ని తెచ్చుకున్నాం లేదు చూసుకుంటాం, తర్వాత వెలిగిస్తాం. వెలిగించినప్పుడు రిజల్ట్ వచ్చేసింది, దీపం వెలిగింది. అలాగే యజ్ఞం దగ్గర కూడా అన్ని తెచ్చుకుంటాం యజ్ఞం చేయడానికి. ఆ తర్వాత అన్ని ఎక్కడెక్కడ ఏవేవి అరేంజ్ చేయాలో, ఏ దీని తర్వాత ఏది చేయాలో అన్ని చేస్తాం. చివరిలో యజ్ఞ ఫలితం ఏదైతే ఉందో అది ప్రవేశం, దాంట్లో ప్రవేశిస్తాం. భూమిపై స్వర్గావతరణ అనే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించిన జ్ఞానం అంతా తెలుసుకుంటాం జ్ఞాతం. ఆ తర్వాత అది ఎలా సంభవం అవుతుంది అని సాధన చేస్తాం ద్రష్టు. తర్వాత అది అయిపోతాం, మనం దేవతలుగా మారిపోతాం ప్రవేశం. మూడే, ఈ మూడు స్టెప్పుల్లో మొత్తం వస్తుంది. ఇదే మనం చేయాల్సింది. ఇలా చేయటానికి మన చేతనత్వంలో ఏ మార్పులు రావాలో అవన్నీ తీసుకొచ్చేది ఎవరు? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని ఈ మహామంత్రం. ఇది మామూలుగా ఎప్పుడు విని విని మనం ఏమనుకుంటామంటే గురుబ్రహ్మ మాకెందుకు రాదండి, గురుబ్రహ్మ మనకు రాలేదు రాలేదని ఎందుకు చెప్తున్నానంటే వచ్చిన ఆవిడ ఒక ఆవిడ చెప్పింది, అందుకని చెప్తున్నాను. ఆవిడ మాట వింటే మనకు రాదని మనకు అర్థమైపోతుంది. ఆవిడ ఎవరంటే జిల్లేళ్ళ మూడి అమ్మ. జిల్లేళ్ళ మూడి అమ్మకి ఒక పెద్ద ఆవిడ దీక్ష ఇవ్వడానికి వస్తుంది, లేకపోతే ఈవిడ ఆవిడ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు సరే నీకు ఇప్పుడు దీక్షిస్తాను, మంత్రం చెప్తాను, మొట్టమొదటి గురువుకి నమస్కారం పెట్టాలి అంటే అలాగే పెడదాం. సరే గురు బ్రహ్మ అయిపోయింది. గురు బ్రహ్మానంగానే ఆవిడ ఇంక మాట్లాడలేదు. దీనికి మాట్లాడడం ఏంటంటే మాట్లాడటానికి ఏముంది, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, ఆ మూడైన వాడు వాడే కదా, ఇంక మాట్లాడటానికి ఏం లేదు, అది అక్కడ ఆగిపోయింది అని చెప్తుంది. ఆశ్చర్యపోతుంది వచ్చిన ఆవిడ పెద్ద ఆవిడ, ఈవిడికంటే చాలా వయసులో, చాలా నాకు తెలుసు అనుకుంటూ అమ్మవారికి, జిల్లేళ్ళ మూడు అమ్మవారికి అనసూయమాతకి జ్ఞానబోధ చేద్దామని వచ్చినాడు. మాటల్లో అసలు ఆవిడకి అర్థం కానీ ఎన్నో ఈవిడే చెప్పి ఆవిడ ఆశ్చర్యపోయిన తర్వాత ఆ శ్లోకంలో ఉన్నది ఏదైతే ఉందో అది నేనే కదా అర్థం ప్రవేశం అంటే అది. అందుకని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవుడు మహేశ్వర. మన మాస్టర్కి దండం పెట్టుకుంటున్నప్పుడు ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కలిసిన రూపం, అలాగా మనం చూడాలి. ఇదివరకు ఎలా చూసాం పక్కన పెట్టేద్దాం, ఇవాళ నుంచి అలా చూడాలి. చూస్తూ ఈ మొత్తానికి ఈ చైతన్య అధిదేవతైన అగ్నియే ఇవన్నీ అంటున్నారు, అది ఎలాగా మాకు ఆ జ్ఞానం ప్రసాదించండి అని అడగాలి. గురువుని పరిప్రశ్న చేయాలి. పరిప్రశ్న అంటే మీకు తెలుసా అని అడగకూడదు ఎప్పుడు. మాస్టారు మీకు ఇది వచ్చండి, కాస్మిక్ ఫైర్లో చెప్పాడు ఇది వచ్చా మీకు మాకు చెప్తారా అనకూడదు. అవన్నీ ఆయన వచ్చు కాబట్టి ఆయన మాస్టర్, ఆయన ఇంకా ఎక్కువ తెలిసినా కూడా మనకు తెలియనట్టుగా ఆంజనేయ స్వామి అలాగైతే ఏమీ తెలియని వేరువాళ్ళకు కూర్చుంటాడు, అలాగే గురువు అన్ని తెలిసినా కూడా ఏమీ తెలియని వాళ్ళగా ఏదో మా పిల్లకాయలు మాట్లాడుకుంటున్నారు అన్నట్టుగా క్యాజువల్గా చూస్తుంటారు తప్ప నిజమైన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ విశ్వరూపం కూడా చూపించరు. కొంచెం జస్ట్ అలా కాస్త ఒక్క బిట్టు చూపిస్తేనే మనం ఆశ్చర్యపోతాం, ఆ బిట్టే తట్టుకోలేదు. అందుకని ఈ చైతన్య అధిదేవత అయిన అగ్ని యొక్క ఈ మహా తేజస్సు ఏదైతే విశ్వం అంతా వ్యాపించి ఉందో, ప్రకాశిస్తూ ఉందో, సమస్త వస్తు స్వరూపంగా ఉందో, మళ్ళీ దానిలోనే అంతా లీనమైపోతుందో, ఏదైతే తను తాను చూడాలనుకున్నప్పుడు తనే వ్యక్తమయ్యి తను తను చూసుకుని మళ్ళీ దానిలోనే లీనమైపోతుంది, అర్థమవుతుంది కదా. దీన్ని అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం నదిలో నీళ్లు చూస్తాం, గోదావరి, కృష్ణ, కావేరి, బ్రహ్మపుత్ర, గంగ, యమున, బ్రహ్మ, ఇంకా చాలా ఉన్నాయి కదా, నర్మద, సింధు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే హిమాలయాల్లో పుట్టేయండి, లేదా కొండల్లో పుట్టేయి, మహాబలేశ్వరంలో పుట్టింది, లేదా గంగోత్రి యమునోత్రి అంటాం, అక్కడ పుట్టే కరెక్టే. కానీ అక్కడికి ఎక్కడి నుంచి వచ్చాయంటే సముద్రంలో ఉన్న నీళ్లు ఆవిరయ్యి సూర్యకిరణాల వేడి వల్ల సముద్రంలో ఉన్న నీళ్లు ఆవిరయ్యి పైకి వెళ్ళి అక్కడి నుంచి మేఘాలుగా ఏర్పడి అక్కడి నుంచి అవి వెళ్ళి అక్కడెక్కడో గురిస్తే అక్కడ నుంచి అవి హిమాలయాల్లోనూ లేకపోతే మహాబలేశ్వరంలోనూ లేకపోతే ఇంకా పెద్ద పెద్ద కొండల మీద పడి ఆ ఔషధ గుణాలతోటి దేవతల యొక్క స్పర్శతోటి కూడుకున్న ఆ పవిత్రమైన జలాలు మనకు పారుతూ ఉన్నాయి. ఉప్పు నీళ్లు పైకి వెళ్తున్నాయి, మంచినీళ్లు కిందకు వస్తున్నాయి. డిస్టిల్డ్ వాటర్ అనమాట మనకు ఒక రకంగా చెప్పాలి. మనం పాడు చేసి దాన్ని ఇష్టం వచ్చినట్టు చెత్త చెదారాలన్నీ దాంట్లో వదిలేసి ఎందుకు పనికి రాకుండా చేస్తున్నాం అంటే నదుల్ని మనం ఏడిపిస్తున్నాం అనమాట, అవమానం చేస్తున్నాం, దూషిస్తున్నాం. అలా చేయకూడదు. ఆ ఎగ్జాంపుల్లో ఉప్పు నీళ్లు సూర్యకిరణాల యొక్క వేడి వల్ల ఎలాగైతే పైకి వెళ్ళి మళ్ళీ మేఘాలుగా ఏర్పడి మళ్ళీ అక్కడ ఆ వేడిగా ఉన్న మేఘాలకి చల్లటి గాలి తగిలితే అవి ఏమవుతున్నాయి, మళ్ళీ నీళ్లుగా పోతున్నాయి. ఇంకా ఎక్కువ చల్లగాలి తగిలితే ఏమవుతున్నాయి, మంచు గడ్డలుగా ఏర్పడి మళ్ళీ అవి భూమి మీద పడుతున్నాయి. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, ఒక సైకిల్ నడుస్తుంది. వేడి వల్ల నీరు ఆవిరవడం, ఆవిరైన నీటిలో ఉన్న వేడి తగ్గడానికి అక్కడ వాతావరణం చల్లగా ఉండటం, అప్పుడు చల్లటి గాలి వేస్తే ఆ మేఘాలను తగిలితే అవి కాస్త వర్షించడం అని అప్పుడు మనకు అవి భూమి మీద కనిపిస్తున్నాయి. కానీ అవి ఎక్కడికి వెళ్తున్నాయి, మళ్ళీ నదిలోకి వెళ్ళిపోతున్నాయి. ఉప్పు నీళ్ళల్లో నుంచి వచ్చిన ఈ నీళ్లు మంచినీళ్లుగా భూమి మీద పడి మనందరికీ దాహం తీరుస్తూ రోగాలు పోగొడుతూ మనందరినీ పవిత్రం చేస్తూ మళ్ళీ ఉప్పు నీళ్ళల్లో కలిసిపోతున్నాయి, ఉప్పులాగా అయిపోతుంది. అలాగా అగ్నిలోంచి వచ్చిన మనం అందరం కూడా మళ్ళీ అగ్నిలోనే కలిసిపోతాం. అందుకే మన సంస్కృతి ప్రకారం ఏంటి, పుట్టినప్పుడు దీపం వెలిగిస్తాం, చివరికి కూడా దీపమే వెలిగిస్తాం. చివరికి ఈ మనకున్న సంస్కారాల్లో చివరి సంస్కారం ఏదైతే ఉందో ఆ సంస్కారంలో కూడా ఈ అగ్ని యొక్క పాంచభౌతికమైన ఈ దేహ స్వరూపాన్ని ఏదైతే ఉందో ఈ స్వరూపాన్ని మనం మళ్ళీ అగ్నికే ఇచ్చేస్తాం. సో అది మన సంస్కృతిలో ఉన్న అగ్ని ఆరాధనకు సంబంధించింది. ఇలాంటి అగ్ని గురించి ఒక 1200 పేజీలు ఇంచుమించు 1000 నుంచి 1200 పేజీలు ఉంటుంది కాస్మిక్ ఫైర్ పుస్తకం. మనం మాస్టర్ అనుగ్రహంతో, మాస్టర్ జ్వాలాకుల గారి అనుగ్రహంతో, అలాగే పరమ పూజ్య గురుదేవులు, పరమవందని మాతాజీ దాదా గురుదేవుల అనుగ్రహంతో తెలుసుకుందాం అనే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ అనుగ్రహం వల్ల తప్ప మామూలుగా అర్థం కాదు ఇలాంటివి. అలాగే మాస్టర్ ఈకే గారు, వారు కూడా ఎంతో ఇచ్చారు దీని గురించి. మనం వీరందరి ఆశీస్సులతో ఈ కాస్మిక్ ఫైర్ అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రాక్టికల్స్గా కూడా ఏంటంటే ప్రతి చూస్తున్న ప్రతిదీ అగ్ని యొక్క స్వరూపము, చైతన్య దేవతైన అగ్ని యొక్క స్వరూపం అని అదొక అమ్మ కనిపించు అని ఏడ్చేవాట రామకృష్ణ పరమహంస గారు రోడ్డు మీద పడి దొరికి చూసేవాడు అనుకునేవాడు. వీళ్ళ అమ్మ వదిలేసి ఎడిపోయిందేమో పాపం, ఏడుస్తున్నాడు వెళ్ళాడు అని. అలా ఎడవక్కలే కానీ మనం అలా దొరలక్కర్లేదు కానీ మనసులో మటుకు చూస్తున్న వాటిని అన్నింటినీ కూడా అగ్ని యొక్క స్వరూపాలు, అగ్ని ప్రకాశిస్తుంది ఇంట్లోంచి అని ప్రయత్నం చేద్దాం. అలాంటి భావనతోటి ఒక అలాంటి యాటిట్యూడ్ తోటి మనం మన లైఫ్ స్టార్ట్ చేసి చూస్తే ఎలా ఉంటుందో, ఎలాంటి మార్పులు వస్తున్నాయి మనకు, ఆ మార్పే ముఖ్యం. ఆ చేతనత్వంలో మార్పే సాధన యొక్క ఫలితం. అలాంటి ఫలితం మాస్టర్ గారి అనుగ్రహం వల్ల మనందరికీ కలగాలని, ఈ చైతన్య అధిదేవతైన అగ్ని యొక్క తత్వం మనకు బాగా అవగతం అవ్వాలని, ఆ మూడు స్థితులు మనకు జ్ఞాతు, ద్రష్టు, ప్రవేష్టు అని అగ్నిలో మనం అందరం ప్రవేశించాలని మాస్టర్ మౌర్య అగ్నియోగ అని ఇచ్చారు. దాంట్లో ఉన్న విశేషం ఏంటంటే ఆ పుస్తకం చదువుతుంటేనే ఒళ్ళు అంతా మండిపోతుంది. అగ్ని విడిగా మనం కుంపట దగ్గరికి వెళ్ళి స్టవ్ దగ్గరికి వెళ్ళి నుంచోక్కర్లేదు, సూర్యుడి కిరణాలకి నుంచోక్కర్లేదు. -10 డిగ్రీస్ చలిలో కూడా మీరు ఆ పుస్తకం చదివితే ఒళ్ళు అంతా భగభగం మండిపోతుంది. అది అగ్ని యొక్క స్పెషాలిటీ. ఆ అగ్ని మనలో దర్శించడం అంటే మనలో అగ్ని ఎక్కడెక్కడ ఏ పనులు చేస్తుంది. అగ్ని పనిచేస్తేనే మాట్లాడతాడు, అగ్ని పనిచేస్తేనే చూస్తాడు, అగ్ని పనిచేస్తేనే వింటాడు, అగ్ని పనిచేస్తేనే తింటాడు, అగ్ని పనిచేస్తేనే ఏ పనైనా చేయగలడు, అగ్ని పని చేయకపోతే ఏ పని చేయడు. అగ్ని అనగా పరబ్రహ్మము. ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకొని ఎవరి భావనా పటిమతో వాళ్ళు, ఇదంతా భావం అన్నమాట, ఆ భావనా పటిమతో చక్కగా సాధన చేస్తుంది. మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు ఇంకా కొన్ని విషయాలు మాస్టర్ గారి అనుగ్రహం ద్వారా తెలుసుకుందామని ప్రయత్నం చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహీం మహీషా బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు వర్జన్య వృద్ధి సస్యచారిణి దేశోయం క్షోభరయో బ్రాహ్మణాశ్చ నిర్భయా సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మాతశ్చిత్ దుఃఖమాపయ అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనాః సర్ధనాః సంతు జీవంతు శరదాం చిదం. ఓం శాంతి శాంతి శాంతిః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ స్వార్థం మా పరమార్థంగమయ అవ్యవస్థామాసు వ్యవస్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతిః.